నరులతో పాటు వానరులు కూడా వస్తారు. ఆ వానరులు వచ్చినప్పుడు ఒక్కొక్కప్పుడు కనపడతారు, ఒక్కొక్కప్పుడు కనపడరు. కానీ ఈ ఉండ్రాజవరంలో ఇంకొక స్పెషాలిటీ ఉంది. నరులు వానరులే కాకుండా దోమలు కూడా వినడానికి పురాణం కోసం ప్రత్యేకంగా వచ్చాయి. ఇంకెంతకంటే కావాల్సిందేమో చెప్పండి. అంటే ఇక్కడ ప్రతిజీవి అచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అంటాడు అల్లసాని పెద్దల మరుచరిత్రలు. అక్కడ ఇంత చిన్న కొమ్మ ఉంటుంది, అప్పుడే పుట్టిన కొమ్మ కూడా బలమైందిట. అలాగా ఈ ప్రాంగణంలో గడుగు పెట్టేసరికి ప్రతి జీవికి పురాణం వినాలి అనే కోరిక కలిగించారు. ఆ కలిగించిన మహాత్మ్యం మల్లెర కృష్ణారావు గారి తల్లిదండ్రులకి. ఎంతో మంది ఉన్నారు ఈ సృష్టిలో, ఇటువంటిప్పుడు మొహమాట పడక్కర్, అప్పుడు కూడా తప్పటి పట్టడం నేను చెప్పుకోవాలా? చాలా మంది ఉన్నారు తల్లిదండ్రుల దగ్గర ఆస్తి పుచ్చుకుంటారు, ఆస్తి ఇవ్వకపోతే కోర్టుల్లో కూడా వెళ్లేవాళ్ళు ఉన్నారు. చివరికి మా అబ్బాయి మమ్మల్ని చూడడం లేదు బాబోయ్ అని తల్లిదండ్రులు కొడుకుల మీద కోర్టుకు వెళ్లే కర్మ కాలితే ఇంక ఈ కలియుగంలో ఇంతకంటే పరాకాష్ఠ లేదు. కలి ప్రభావానికి చూస్తున్నాం మన కళ్ళారా, కళ్ళారు లేస్తే అనేక అనేక వార్తలలో బాబోయ్ మా అబ్బాయి చూడటం లేదు అని ఒకడు. కాదండి, మా అబ్బాయి చూడకపోవడం కాదు, అదంతా వాడి తల్లిదండ్రులు వేస్తున్న కుట్ర, నిజానికి నేనే చూస్తున్నాను, డబ్బు అంటే వాళ్ళకి పెద్ద అనేమో ఆ కొడుకు ఎదురుదాడి. ఇది కలి ప్రభావం. కానీ ఎన్నెన్నో నగరాలకో విదేశాలలోకో పోకుండా వైద్య వృత్తిలో ఉండి కూడా వేలాది మంది కుటుంబాలకి ఇక్కడ ఒక మంచి ఉపాధి కలిగిస్తూ వాళ్ళందరి చేత ఇక్కడే దగ్గర ఉండి పనులు చేయిస్తూ తగిన జీవితం, జీతం అంటే అది నిజానికి జీతం కాదు, సంస్కృతంలో జీవితం అన్నారు, అంటే బ్రతకడానికి ఉపయోగపడేది. అదే క్రమంగా మన నోట్లో కూడా జీతం అయిపోయింది. అలా జీవితం కల్పించినటువంటి ఒక మహాత్ముడు కృష్ణారావు గారు. అంటే ఈ కృష్ణారావు గారికి తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అన్నమాట. ఎప్పుడో తల్లిదండ్రుల మాట తీసుకున్నారట. ఆ పుణ్య ప్రభావంతో ఆయన ఇంతటి సత్కార్యం సాధించారు. కళ్ళారా చూశాకే తెలిసింది. ఇంత పూర్వం ఒకసారి ప్రాంగణంలోకి అడుగు పెట్టాం, అప్పుడు అడుగు పెట్టడం వేరు, ఇప్పుడు అడుగు పెడితే చక్కగా ఇంద్ర సభలోకి అడుగు పెట్టినట్టుగా ఉంది. ఈ ఉండ్రాజవరంతో నాకు చిన్న సంబంధం ఉంది. ఇవాళ నేను ఈ ఉపన్యాసం ఒప్పుకోవడానికి ముందు తల ప్రాణం తాపుకొచ్చే పరిస్థితిలో ఉంది. అంత ఇబ్బందుల్లో అసలు ఒక్క క్షణం కూడా ఖాళీ లేకుండా ఉంది. నిన్నే దుబాయ్ నుంచి వచ్చాం, రావడం యూనివర్సిటీలో అవధానం చేసి మళ్ళీ ఇక్కడికి పరిగెత్తుకు వచ్చి మళ్ళీ ఈ కార్యక్రమానికి ఎందుకు ఒప్పుకున్నాను అంటే ఈ ఊరితో కృష్ణారావు గారికి ఉన్న సంబంధమే కాకుండా మరో సంబంధం కూడా ఉంది. నాకు ఊహ తిరిగిన రోజుల్లో మా తమ్ముడు ఇక్కడ పుట్టాడు, ఈ ఉండరాజవరంలో. మా మేనత్త గారు కొంతకాలం పాటు ఇక్కడ పనిచేశారు, ఏదో ప్రాచీన కాలం 1971 కాలంలో. అప్పుడు ఒక్కసారి అడుగు పెట్టిన అనుభూతులు కూడా ఉన్నాయి. రుక్మిణి సత్యభావం అంటే అష్టవైశ్యం లేదు, కేవలం రుక్మిణి మాత్రమే ఉంది. ఆ రుక్మిణీదేవి యొక్క అనుగ్రహం వల్ల ఆయన ఈ పనులని సాధించగలుగుతున్నారు. వాళ్ళ అమ్మాయి కూడా ఇక్కడ కూర్చునేదాక వింటున్నట్టుగా కనపడుతున్నది. ఒకప్పుడు శివుడు ఒక రాక్షసుడిని సంహరించాడు. ఆ రాక్షసుడి పేరు అంధకుడు. అంధకుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించగానే చంపగానే మీలాగే ప్రజలందరూ ప్రమదగణాలంతా జాయి పరమేశ్వర రాక్షసుడిని సంహరించావు, నీ అంత గొప్పవాడు లేడు అని మగళ హారతి పళ్ళ వచ్చి పొగిడారట. శివుడు పొంగిపోయాడు, పార్వతి దగ్గరకు వచ్చాడు. అప్పుడు పార్వతి అడిగింది, ఏమండి ఈ జనమందరూ ఎందుకండి మీకు చప్పట్లు కొడుతున్నారు అని. అంటే శివుడు అన్నాడు, అదేమిటి పార్వతి అంత తేలిక తీసేశావు, అంధకుడనే రాక్షసుని చంపి వచ్చాను, అంత దుర్మార్గుడిని జగత్తంతా కదల్చలేని దుర్మార్గుడిని చంపి వచ్చాను, అందుకే జనం నన్ను పొగుడుతున్నారు అన్నాడు. అనగానే వెంటనే పార్వతి అంది, అలాగా అండి అంధకాసురుడిని చంపారా, ఎలా చంపారు వాడిని అంది. మళ్ళీ వాడిని చంపడానికి ఇంతోటి దిక్కుమాల రాక్షసుని చంపడానికి కత్తి కావాలా, సోలం కావాలా, ధనుస్సు కావాలా, కాలుతో తొక్కి చంపేశాను పాపాత్ముడు అన్నాడు. ఓహో కాలుతో తొక్కి చంపారా, ఏ కాలుతో తొక్కి చంపారండి అంది బండి. వాణ్ణి చంపడానికి కుడికాలు కావాలా, లెఫ్ట్ లెగ్ ఎడమ కాలు తొక్కి చంపేశాను అన్నాడు. వెంటనే పార్వతి, ఎడమ కాలు ఎవరిదండి అంది. ఒక్క క్షణం శివుడు ఆగిపోయాడు. ఎందుకని, శివుడు అర్ధనారీశ్వరుడు, కుడికాలు శివుడిది కానీ ఎడంకాలు ఎవరిది? అమ్మ పార్వతిది. అంటే చంపింది ఎవరు? పార్వతి. ఎడంకాలు ఎవరిది కనుక? ఇదేమిటండి, ఎడవకాలు నాది కదా, నేను తొక్కి చంపితే జనమందరూ శివుడు శివుడు పొగిడాడు అంటూ శివుడు పొగుడుతున్నారు, అంధకాసురుడు చంపాడని, ఇదేం అన్యాయం అండి అందుట వెంటనే ఆవిడ. అప్పుడు అన్నాడు చూడు పుణ్య యశోవల చేతే నా పుణ్యం వల్ల కీర్తి వచ్చింది, చంపేందుకు పోయితే పేరు నాకు వచ్చింది, నీలాంటి పుణ్యాత్ములను నా భార్య అయితే నేను ఇలాగే శాశ్వతంగా కీర్తి పొందుతానన్నాడు. అలాగే కృష్ణారావు గారికి ఆ బంగారపు ఇల్లాలు వచ్చి ఈయనకు కూడా మంచి సత్కీర్తిలో లభిస్తుంది. ఆదర్శ దంపతులు వాడు ఉదార చరితానంతు వసుధైక కుటుంబకం అంటాడు కాళిదాసు. అంటే మంచి కుటుంబం, ఈ పవిత్రమైన జగత్తంతా కూడా కుటుంబమేట. వసుధైక కుటుంబం అంటే వసుధ అంటే భూమి, ఈ భూమి అంతా ఒకే కుటుంబం. ఎవరికి ఉదారమైన చరిత్ర ఉన్న వాళ్ళకి ఔదార్యం ఉండడం వల్ల మీరంతా ఆ కుటుంబంలో సభ్యులుగా ఉన్నారు. తప్ప ఎవరు ఎక్కడి నుంచో బయట నుంచి వస్తున్నాం, పనిచేసిపోతున్నాం, ధనం కోసం వస్తున్నాం అనుకోవటం లేదు. ఉదార చరిత్ర కలిగిన వారికి ప్రపంచమే కుటుంబం అని ఏనాడో చెప్పాడు ఆయన. ఇప్పుడు గ్లోబలైజేషన్ అంటున్నారు కానీ ఈ గ్లోబల్ సిటీ కాదు, గ్లోబల్ వరల్డ్ అని ఏనాడో కాళిదాస్ చెప్పాడు అన్నమాట. అటువంటి వసుధైక కుటుంబకాన్ని కళ్ళారా చూస్తూ నాకు బ్రహ్మానందం కలిగింది. ఇది నిజమైన రామరాజ్యం. భాగవతం చెప్పాలనుకున్న నాకు ఈ పర్వకాలం కలిసి వచ్చి రామాయణం ప్రారంభించాం, అది కూడా సుందరకాండ. అసలు నా ఉపన్యాసం 1986లో సరిగ్గా ఇదే ఉగాది నుంచి మొదలుపెట్టి శ్రీరామనవమి వరకు సుందరకాండతో మొట్టమొదటి 86లో ఉపన్యసించాను, 22 సంవత్సరాల క్రితం. మళ్ళీ ఎన్నాళ్ళకి సరిగ్గా ఈ వసంత నవరాత్రుల్లో హాయిగా సుందరకాండను చెప్పే భాగ్యం కలిగింది. మిగతా ఎప్పుడు ఇలా వసంత నవరాత్రుల్లో పూర్తిగా సుందరకాండ చెప్పే భాగ్యం కలగల. అంటే 22 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ అలాంటి వసంతోత్సవం జరుగుతున్నందుకు పరిపూర్ణమైన కరుణ కలిగిన రామచంద్ర ప్రభు పాద పద్మాలకి మరొకసారి మనందరం భక్తి శ్రద్ధలతో నమస్కారం చేస్తున్నాం. ఎందుకు రాముడి చరిత్రే వినాలి, రామభక్తుల చరిత్రే వినాలి, రామాయణమే ఎందుకు వినాలి? ఎన్నో కథలు ఉండగా అంటే రాముడికి ఉన్న లక్షణాలను బట్టి ఆయన్ని మనం పట్టించుకుంటున్నాం. మనిషి ఎంత గొప్పవాడైనా వాడిలో చరిత్ర లేకపోతే వాడిని తీసి పక్కన పారేస్తాం. ఓసారి చిన్నప్పుడు శ్రీకృష్ణుడి వేషం వేస్తున్న ఒక డ్రామా యాక్టర్ను చూశాను నేను. వేదిక మీద అద్భుతంగా గయోపాఖ్యానం నాటకం వేస్తున్నారు, అందులో కృష్ణుడి వేషం వేశాడు ఆయన. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం, నిజంగా కృష్ణుడు అనుకునేవాడిని 8 ఏళ్ల వయస్సు. ఇలాగే కింద నుంచి వెనక్కి స్టేజీ వెనక్కి వెళ్ళి కృష్ణుడికి దండం పెడదామని వెళ్ళాను. అక్కడ కృష్ణుడు నోట్లో బీడీ పెట్టుకుని అని పిలుస్తున్నాడు. మళ్ళీ జీవితంలో ఇది కృష్ణుడి వేషం వేసేవాడు చూస్తే వెనక్కి వచ్చింది. అంతటి కృష్ణుడి స్థాయిలో ఊహించుకున్న వ్యక్తి బీడీ కలిస్తే మనం మన కళ్ళెదురుకుండా మనం తట్టుకోగలమా? అంచేతే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎంతటి మహాత్ముడైనా చరిత్ర కూడా ఉంటేనే వాడికి విలువ. అలాంటి సచ్చరిత్ర కలిగి లోకంలో ఇప్పటి వరకు ప్రవర్తన అంటే రాముడిదే అని నిరూపించుకున్న ఏకైక పరమాత్మ అవతారం రామావతారం కనుకే ఈనాటి వరకు రాముడి గురించి పదే పదే ముచ్చటించుకుంటున్నాం, వింటున్నాం. ఎన్నిసార్లు విన్నా ఇంకా కొత్తగానే ఉంటుంది. అంత అద్భుతమైనది రామచరిత్ర. మొట్టమొదట వాల్మీకి మహర్షి ఈ రామాయణం రాయాలనుకున్నప్పుడు నారద మహర్షి దగ్గరికి వెళ్ళాడు. నారదుడికి కొన్ని లక్షణాలు ఉన్నాయి, ఆయన ఎటువంటి వాడో చెప్పారు. తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం. వాల్మీకి మునీశ్వరుడైన నారదుడిని ప్రశ్నించాడు. ఇదే రామాయణం మొదటి శ్లోకం. వాల్మీకి మహర్షి నారదుడు ఇంటికి రాగానే చక్కగా ఆయనకి తన ఆశ్రమంలో ఇలాగే వేదిక ఇచ్చి కూర్చోబెట్టి సత్కారం చేసి ఆయన్ని ప్రశ్నించాడు. ఎటువంటి నారదుండి ప్రశ్నించాడు? మనం పురాణం వినాలి అంటే ఆ వ్యక్తిలో కొన్ని గొప్ప లక్షణాలు ఉండాలి. వేద పండితుడట, బాగా చదువుకున్న పండితుడట నారదుడు. మొట్టమొదట పాండిత్యం ఉన్నది ఆయన. తపస్సు చేశాడు, ఎంత పండితుడైనా ఉపాసన ఉండాలి, పరమాత్మని నిత్యం ధ్యానం చెయ్యాలి. అంచేత తపస్సు ఉంది, వేదాధ్యయనము ఉంది, రెండూ ఉన్నాయి. మంత్ర నిష్ట ఉన్నవాడు ఆయన. ఇవి రెండు ఒక ఎత్తు. కొంతమంది తెగ చదువుతారు, ఎంతో పండితులు, వేదిక మీదకి వచ్చి మాట్లాడమంటే చెమట పట్టి చాలా టక్కన పడిపోతాడు వాడు, పిట్టు వచ్చి. వాడి వల్ల ఉపయోగం ఏముంది? వాగ్విదాం వరం, ఉపన్యాసం చెప్పడంలో గొప్పవాడు, ఆరితేరిన వాడు, స్కిల్ కలిగిన వాడు అనమాట. ఆనాడు ఉపన్యాసం చెప్పడంలో నారదునికి సాటి వచ్చేవాడు ఒక్కడు లేడు. అంతటి మహామహోపన్యాసకుడు నారదుడు అంటే అటువంటి నారదుణ్ణి, మాట్లాడడంలో ఆరితేరినటువంటి నారదుణ్ణి ప్రేమగా భక్తిగా వాల్మీకి మహర్షి అడిగట. అంటే దీన్ని బట్టి మనం పురాణం చెప్పమని కాని సందేహాలు ఉన్నాయని కాని ఎవరిని అడగాలి అంటే వాడు పండితుడై ఉండాలి, తపస్సు చేసిన వాడై ఉండాలి, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడై ఉండాలి. ఈ మూడు లక్షణాలు లేకపోతే వాడిని మనం అడగకూడదు. గురువు గారికి ఎక్కడ అంటే శిష్యుడికి అనుమానం వచ్చిన చోటలో గురువు గారికి కూడా అనుమానం వేయడం. ఒక శిష్యుడు వచ్చి గురువు గారి దగ్గరకు వచ్చి, గురువు గారు నాకు అనుమానంగా ఉంది, రెండేళ్ళు నాలుగేనంటే నాకు అదే అనుమానం అన్నారంట. ఈ వీడియో గురువు బరువు గారి దేశానికి అంచేత అలా కాకుండా ఆ క్షణమే సందేహాన్ని వెనక ముందు చూడకుండా మళ్ళీ పుస్తకం చూస్తా, రేపు చెబుతాను, డిక్షనరీ తిరిగేసి చెబుతాను అనకుండా చెప్పగలిగే మహాత్ముల్ని అడగాలి. అటువంటి మహాత్ముడిని నారదుని అడిగాడు. ఏమడిగాడు? అయ్యా, ప్రస్తుతం ఈ లోకంలో మహానుభావులు చాలా తక్కువ మంది ఉన్నారు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే అన్నాడు అక్కడ. అంటే ఇప్పటి లోకంలో మన కళ్ళ ఎదురుకుండా తిరుగుతున్నవాడు. ఆనాడు వాల్మీకి మహర్షి కాలంలో జరిగిన కథ కనుక నా కళ్ళ ఎదురుకుండా ఈ కాలంలో గుణవాన్ కశ్చ వీర్యవాన్, ఎవడు బాగా గుణములు కలిగిన వాడు, ఆయన అడిగింది ముందు సద్గుణములు కలిగిన వాడు అన్నాడు. గుణములు లేనివాడిని అడగల. ఈనాడు మంచి గుణములు కలిగిన వాడు ఎవడు? ఎవడు మంచి బలవంతుడు? బలముంది, గుణమున్నది, కానీ చేసిన వేలు మర్చిపోతారు కొంతమంది. అలా వాళ్ళు వాళ్ళ వల్ల లాభం ఉందా? మనకి ఏమీ లాభం. డాక్టర్ గారండి, నాకు తిండి లేక మాడిపోతున్నానండి అంటే డాక్టర్ గారు మెచ్చుకుని ఓ ఉద్యోగం ఇచ్చాట. ఉద్యోగంలో 10 రూపాయలు సంపాదించాక మర్నాడు డాక్టర్ గారు రాగానే, ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందంటే ఏమైపోతారు అదనమాట. వీళ్ళని అకృతజ్ఞులు అంటారు. కృతజ్ఞత అంటే చేసిన మేలును గుర్తు పెట్టుకోడు. కృతము అంటే చేయుట, గుర్తు పెట్టుకోడు. కృతము అంటే చేయుట. జ్ఞా అంటే దానిని జ్ఞాపకం పెట్టుకోవడం. కృతజ్ఞ అంటే చేసిన దానిని గుర్తు పెట్టుకునేవాడు. ఎంత చేస్తే గుర్తు పెట్టుకోవాలన్నమాట. కృతజ్ఞత కలిగిన వాడే నిజమైన మానవుడు. అదిగో రాముడి గురించి కృతజ్ఞుడు అన్నారు మొట్టమొదట. ఎవరైనా 1 రూపాయి చేస్తే ఆహా వాడు ఎంత ఉపకారం చేశాడంటట. ఎంత ఇసుక ఇస్తే ఆయనకి వాడు నాకు 3 సాయం చేశాడంటట. ఆయన రాముడికి 2 లక్షణాలు ఉన్నాయి. ఎంత ఉపకారం చేస్తే సంవత్సరాల తరబడి చెబుతాడట. ఎవరైనా అపకారం చేశారనుకోండి, ఈ జేబులో పరుసు పట్టుకుపోయారనుకోండి, వాడు ఎవడో దొంగండి నా పరుసు పట్టుకుపోయాడు అని ఏళ్ల తరబడి చెప్పట. ఆ విషయం వెంటనే మర్చిపోతాడు. ఇతరులు తనకు చేసిన కీడు మర్చిపోతాడు, ఉపకారం మాత్రం శాశ్వతంగా గుర్తు పెట్టుకుని అనుక్షణం అనుక్షణం చెబుతాడట ఆయన. అంతటి మహానుభావుడు ఆయన. ఇటువంటి వాడు కావాలి మనకి. అంతేగా నువ్వేం పెట్టావు? 5 గడికి 4 గాలు తిరిగి ఇక్కడ ఏం ఎరగనట్టు నువ్వు 4 గాలు ఎక్కువ పెట్టావు, ఉత్తిరే పెట్టావా అంటే దానికి అర్థం లేదు. ఈ మహానుభావుడు రాముడు అలా కాదు, ఏడిచ్చినా గుర్తు పెట్టుకుంటాడు. ఇక రెండవది ధర్మజ్ఞశ్చ, ధర్మజ్ఞుడు ఆయన. ధర్మమును తెలిసిన వాడు. ఎప్పుడు ఏ పని లోకంలో ఎలా చెయ్యాలో రాముడికి తెలిసినట్టు మరి ఎవరికీ తెలియదట. అన్ని ధర్మాలు తెలిసిన వాడు ఆయన. అటువంటి మహానుభావుడు ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు. ఇంకా ఆయనకి ఎన్ని లక్షణాలు చెప్పాలో అన్ని లక్షణాలు అడిగేశాడు వాల్మీకి. ఇంకా పరిపూర్ణ మానవుడికి అన్ని లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాలన్నీ వాళ్ళ ఉన్నాయా ఎవరిలోనైనా అని అడిగితే అప్పుడు ఎందుకు లేవయ్యా, ఈ కాలంలోనే ఉన్నాడని రాముడి చరిత్ర అంతా నారదుడు చెప్పాడు గొప్పంగా. అప్పుడు ఆ చరిత్ర రాద్దాం అనుకున్నాడు, రాయలేదు ఈయన వాల్మీకి. వెంటనే ఆయన శిష్యుల్లో భరద్వాజుడు ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడు భరద్వాజ మహర్షి, మంచి జ్ఞాని. ఇప్పటికి కూడా ఆయన గోత్ర వాళ్ళు భరద్వాజ గోత్ర వాళ్ళు ఉన్నారు. ఇంకా ఈ భరద్వాజ మహర్షిని చెయ్యి పుచ్చుకుని తమసా నదీ తీరంలో వాల్మీకి మహర్షి ఒక ఆశ్రమం ఉండేది అప్పట్లో. ఈ తమసా తర్వాత అయోధ్య దగ్గర ఉన్నటువంటి సరయు ఇవన్నీ గంగా నదికి ఉపనదులు, గంగలో కలిసిపోతాయి. తర్వాత ఇవన్నీ చిన్న చిన్న నదులు అన్నమాట. యమును కూడా చివరికి గంగలోనే కలిసిపోతుంది. మనకి ఎలా అయితే తుంగభద్ర మొదలైన నదులన్నీ కృష్ణలో కలిసిపోతాయో, శబరి వంటి నదులు గోదావరిలో కలిసిపోతాయో, అలాగే ఈ తమసా నది కూడా ఇందులో గంగలోనే కలిసిపోతుంది. అటువంటి తమసా నదికి స్నానానికి వెళ్ళాట. అసలు తమసా నది ఉంది అకర్దమం అన్నారు, అంటే బురద లేదట అందులో, నిర్మలంగా ఉంది నీరు, జనం తక్కువ. కొంతమంది జనం ఉంటారు, వాళ్ళు ఎక్కడడుగు పెడితే అదంతా కంపు కుళ్ళు. కానీ రామచంద్రుడు కాలంలో ప్రజలంతా ఉత్తమోత్తములు, దేన్ని పాడు చేయరక. అందున వాల్మీకి మహర్షి లాంటి జ్ఞాని ఆ కాలంలో ప్రజలు తక్కువ, వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచుతారు, నదీ తీరాలన్నీ కూడా కాలుష్యం లేకుండా నిష్కాలుష్యంగా ఉంచేవారట. అందుకే బురద లేకుండా నిర్మలంగా మహాత్ముడి హృదయంలో ఉంది అన్నారు తమసా నది. అంతటి పవిత్ర తమసా నదిలో స్నానం చేయడం కోసం ఈయన దిగబోతున్నాడు, శిష్యుడికి చెబుతున్నాడు. ఇంతలో అప్పుడు జరిగిందో తమాషా, అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు మీద రెండు పక్షులున్నాయి, అద్భుతంగా ఉన్నాయి అవి. క్రౌంచ పక్షులు అంటారు వాటిని, ఒకటి ఆడ ఒకటి మగ. ఈ రెండు పక్షులు ముక్కు ముక్కు రసులు టిక్కు టిక్కలు కొట్టుకుంటూ ఇప్పుడు పార్కుల్లో కూర్చుని చేతులు చేతులు కొట్టుకుంటారే, అలాగే పాప ఈ పక్షులు కూడా ముక్కులు దాటించుకుంటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటారు వాటి భాషలో. సరిగ్గా సమయానికి వచ్చాడు ఒక భయంకరాకారుడైన బోయవాడు, వాడు రెండవ యముడిలో ఉన్నాడు. వాడి చేతిలో ధనుస్సు ఉంది, వాడికి జంతువుల్ని పిట్టల్ని చంపి తినడం తప్ప మరొక విద్య తెలియదు వాడికి, క్రూరుడు వాడు. ఈ వాల్మీకి ఆయన శిష్యుడు చూస్తూ ఉండగానే ఈ బోయవాడు టక్కన బాణం కొట్టేశాడు, మగ పక్షిని కొట్టేశాడు. ఆ బాణం దెబ్బ తినగానే కీచు కీచు వచ్చి కింద పడిపోయింది ఆ పక్షి. పాపం ఆడపక్షి కన్నీళ్లు పెట్టుకుని తెగేడ్చేస్తోంది. అప్పటిదాకా ఎంతో ప్రశాంతంగా ఉంది వాతావరణం, నిర్మలమైన తమస్సులో స్నానం చేయడానికి వచ్చిన పుణ్యాత్ములు వాళ్ళు. ఆ సమయంలో ఈ క్రూర ఘటన చూశాడు వాల్మీకి, హృదయం చెదిరిపోయింది, తట్టుకోలేకపోయాడు. వెంటనే ఆయన నోటి నుంచి చరిత్రలో మొట్టమొదటి ఛందస్సు వచ్చింది అనమాట. ఇదే దీంతో సృష్టి ఆరంభం మన కవిత్వం. మా నిషాద ప్రతిష్టాం త్వం అగమః శాశ్వతీ సమాగ యక్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. వెంటనే ఆయన ఏమన్నాడో తెలిసిన, నిషాద అంటే ఓ బోయవాడ నువ్వు ఎక్కువ కాలం జీవించవురా, నీ కీర్తి లోకంలో ఉండదు, దుర్మార్గుడు కూడా. కామమోహితమై సరదాగా భార్యాభర్తలు విహరిస్తూ ఉంటే ఈ క్రౌంచ పక్షులు అందులో అన్యాయంగా మగ పెట్టని పడగొట్టేసావు, ఆడపెట్టకి వైధవ్యం కలిగించి శోకం కలిగించావు, అంచేత నీకు పోయే కాలం వచ్చింది, నువ్వు ఎక్కువ కాలం కీర్తి పొందవు అన్నట్టు అనడం ఏమిటి. బోయవాడు తక్కువ చచ్చిపోయాడు ఒక దగ్గర. ఇంకా మళ్ళీ ఏమన్నా, ఆయన తుపాకీ పెట్టి కాల్చరా, కారు బాంబు పెట్లా, మానవ బాంబులు లేవు అక్కడ, ఏమీ లేవు, డామున ఒక్క మాటకి చచ్చిపోయాట. శాపం అంటారు దీనిని. మహాత్ములకు ఆగ్రహం కలిగిందో అందులో తపశక్తి కలిగిన వాళ్ళకి, జ్ఞానులకు ఆగ్రహం కలిగిన వాళ్ళు ఏమంటే అది తీరుతుంది కాబట్టి ఎప్పుడూ పండితులకి జ్ఞానులకి నమస్కరించి వాళ్ళని ప్రసన్నం చేసుకోవాలి, వారికి మాత్రం కోపం తెప్పించకూడదు. ఈ దురదృష్టవంతుడు కళ్ళెదురుగుండా, వాల్మీకి కళ్ళెదురుగుండా పక్షిని తెంపి శాపానికి గురై తచ్చికెళ్ళ పడిపోయాడు. ఇదేమిట్రా, వాళ్ళు ఆ దుర్మార్గుడు పక్షిని చంపేశాడు అనుకో, తొందరపడి నేనేదో అనేశాను, వాడు చచ్చిపోయాడు, అన్యాయంగా వీడినే చంపేశానే అని మనస్సు అంతా కూడా కలుషితం అయిపోగా స్నానం చేసి శిష్యుడు చెయ్యి పుచ్చుకుని మెల్లగా ఆశ్రమానికి వచ్చాడు. ఈ శ్లోకం ఉద్దన్న లోపల పదే 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 వచ్చేస్తుందిట, మర్చిపోలేకపోతున్నాడు ఆయన. మా నిషాద ప్రతిష్టాంతం ఈ శ్లోకం లోపల ఆడుతోంది. ఇంటికి వచ్చాడు, ఆశ్రమం దగ్గర అరుగు మీద కూర్చున్నాడు. ఇలా జరిగింది ఏమిటి, ఇలా జరిగింది ఏమిటి అనుకుంటున్నాడు. ఆ శ్లోకం మళ్లీ మళ్లీ అనుకుంటున్నాడు. సరిగ్గా సమయానికి ఆశ్చర్యం, ఒక మహాకాంతి కనపడింది. హంసవాహనం మీద మహానుభావుడు బ్రహ్మదేవుడు వచ్చాడు అక్కడికి. చతుర్ముఖుడు, నాలుగు ముఖాలున్నాయి ఆ పుణ్యాత్ముడికి. ఆ నాలుగు ముఖాలు కలిగిన బ్రహ్మదేవుడు ఎర్రనివాడు, మహాముఖుడు, తక్కన అక్కడికి వచ్చాడు. సంభ్రమంతో లేచాడు వాల్మీకి మహర్షి. ఏ జన్మలో పుణ్యమో సాక్షాత్తు బ్రహ్మదేవుడు వచ్చాడు అనుకుని లేచాడు, నమస్కారం చేశాడు. బ్రహ్మదేవ శుభ భాగ్య విధాత మతజన సంత్రాత వివిధ ప్రాణి లలాట లేఖన మహా విద్యాను సంధాత నీకు నమస్కారం అన్నాడు. బ్రహ్మదేవుడు అంటే చాలా మహానుభవుడు, అటువంటి వాడు లేడు సృష్టిలో, సృష్టికర్త ఆయన. నమస్కారం చేస్తే చాలు, వెంటనే రక్షిస్తాడట, ఇంకా ఆలస్యం చేయకట. అందుకని నతజన సంత్రాత అన్నారు. అలా వినయంగా వంగి నమస్కారం చేసే తిరుడును కాపాడేవాడు ఆయన. మనందరం పుట్టిన తర్వాత చచ్చేదాకా రకరకాల పనులు చేస్తాగా, వీడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు వీడి జీవితంలో ఏం జరుగుతుందో అదంతా ఈ నుదుట రాసేస్తట. షార్ట్ హ్యాండ్ రైటర్ అన్నారు అందుకే బ్రహ్మగారు. అంత జీవితం ఇక్కడ రాశాడు ఆయన. అందుకే వివిధ ప్రాణి లలాట లేఖన మహావిద్యానుసంధాత. అటువంటి వాడికి నమస్కరించి కూర్చోబెడితే ఆయన అన్నట్ట, వాల్మీకి మహర్షి నువ్వు చాలా అద్భుతమైన శ్లోకం చెప్పావు, నువ్వు అన్నదాన్ని శ్లోకం అంటారు, అనుష్ఠుప్ అనే ఛందస్సది కార్యకారణ సంబంధం ఉంది కాబట్టి నీ చేత ఈ పని చేయించాడు పరమాత్ముడు. నువ్వు రామాయణం రాయి, రాముడి చరిత్ర విన్నావు నారదుని ద్వారా, ఇది ఈ ఛందస్సులో రాయి. ఇందాక నువ్వు ఆ పోయి వాడిని చెప్పించావే ఆ శాపం కోసం వాడినది శ్లోకం. ఆ శ్లోకంలోనే రాసేయి, చాలా గొప్పదది, నీ జీవితం అంతా చరితార్థం అవుతుంది, శాశ్వతంగా నీకు పేరుండిపోతుంది. యావత్ స్థాస్యంతి గిరయక సరితశ్చ మహీతలే తావద్ రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి. ఈ లోకంలో ఎన్నాళ్ళు కొండలుంటాయో, కొండలున్నంత కాలం. యావత్ స్థాస్యంతి గిరయ అన్నాడు, గిరులు అంటే కొండలు. భూమి ఉన్నంతకాలం కొండలు ఉంటాయి, ఎంత బాంబులు ఎట్టి పెడితేనే కొన్ని కొండలైనా మిగులుతాయిగా, మొత్తం కొండలు పగలగొట్టలేదు మనవాడిని. అలా పగలబడదాం అనుకుంటే వెళ్ళి దస్తారు చివరికి ఎప్పటికైనా ఏ గ్రానైట్ల కోసం పిచ్చెక్కి. అంటే ఎంతో కొంత కొంతకాలం పాటు కొండలు భూమి మీద ఉండక తప్పదు. కొండలున్నంతకాలం, భూమి మీద నదులు ప్రవహించినంతకాలం నీ రామాయణ కథ లోకంలో అలా అలా ప్రచారంలో ఉంటూనే ఉంటుంది అన్నట్టు. ఇంతకంటే వరమేమిటి? కుట్టలు కొండలున్నంతకాలం, నదులున్నంతకాలం అంటే భూమి ఉన్నంతకాలం నీ రామాయణ కథ ఉంటుంది. ఎన్నేళ్ళైనా ఎప్పుడూ ఒకప్పుడు భద్ర కృష్ణారావు గారు చెప్పిస్తే పద్మాకర్ గారు వింటారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి చెప్పిస్తే మళ్ళీ వాళ్ళ అమ్మాయి చెబుతుంది. ఇలా ఎవరో ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా పరంపరగా చెప్పించేవాళ్ళు, వినేవాళ్ళు, చెప్పేవాళ్ళు, అలా సాగుతూనే ఉంటుంది. నీ రామాయణ కథ లోకంలో భూమి ఉన్నంతకాలం ఉంటుంది చెప్పాడు అన్నమాట. చెప్పి చెప్పకుండా రాయి అన్నాడు. అప్పుడు ఆయన రామాయణం రాశాడు. ఇంతకీ ఆశ్చర్యం ఏమిటంటే, ఆయనకి తెలియకుండానే బోయవాడిని శాపం పెడితే ఆ శాపం మరొక అద్భుతమైన శ్లోకంగా మారింది. ఇందాక శ్లోకమే ఉంది కదా, ఆ దానికి ఒక అర్థం ఏమిటి అంటే, ఓయ్ బోయవాడ, కామమోహితమయ్యున్నటువంటి పక్షుల జంటలో, క్రౌంచ పక్షులలో మొగపిట్టని కొట్టావు, ఆడపిట్టకేమో శోకం కలిగించావు, అందువల్ల నువ్వు ఎక్కువ కాలం బతకవు అని అర్థం. కానీ రెండవ అర్థం ఉన్నది, మానిషాద అంటే మా అంటే లక్ష్మి, నిషాద అంటే భర్త, ఓ లక్ష్మీ వల్లభ అంటే రామచంద్ర ప్రభు నీకు కీర్తి శాశ్వతంగా ఉండుగాక. ఎందుకని, ఎక్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం, రావణుడు అని పిలువబడేటటువంటి వాడు ఒకడున్నాడే, వాడు పరమ కాముకుడు, అలా కామంతో పక్షిలా తిరిగి ఆ దుర్మార్గుడిని చంపి లోకానికి శుభం కలిగించావు గనుక నీ కీర్తి లోకంలో శాశ్వతంగా ఉండిపోగాక అని అందులో రెండో అర్థం వచ్చింది తెలియకుండా. ఓహో ఇదేదో బాగుందనుకున్నాడా? ఆ శ్లోకమే ఆ ఛందస్సు తీసుకుని ప్రధానంగా 24,000 శ్లోకాలలో రామాయణం రాశాడు. ఇప్పటికి కూడా ఆ శ్లోకాలతో ఉన్న రామాయణం జగత్తులు అలా ప్రచారంలో ఉంది. ఎంతో మంది పండితులు నిరంతరం గానం చేస్తున్నారు. వాల్మీకి రాశాడు సరే, రాశాక దాన్ని చెప్పడానికి మంచి విద్యార్థులు కూడా కావాలి. గురువు గారు ఎంత గొప్పవాడైనా గురువు గారి దగ్గర చదువుకుని దాన్ని లోకంలో చెప్పగలిగే మంచి విద్యార్థులు కావద్దు. ఆయనకి రాముడి కొడుకులే దొరికారట లవకుశులు, వాళ్ళ చేతే మొత్తం 24,000 శ్లోకాలు పాడించాట. మామూలుగా తెలుగులో సరదా కోసం సినిమాల్లో విరుడు విరుడు రామాయణ కథ అని పాడించారు, కానీ వాల్మీకి విరుడు విరుడు రామాయణ కథ అల్ల. ఈ శ్లోకాలన్నీ మొత్తం గానం చేయించాడు. అప్పటికి తెలుగు భాష లేదు ఇంతలా. ఈ విధంగా 24,000 శ్లోకాలు కంఠస్థం చేసి సతానంగా, మళ్ళీ అపస్వరం లేకుండా, బండభూతులు లేకుండా, అద్భుతమైన పాండిత్య గర్వంతో వాళ్ళు పాడారు. ఆ పాడుతున్నప్పుడు లవకుశుల ముఖం ద్వారా రాముడు కూడా తన కథ విన్నాట. తన కథని తన కొడుకుల ద్వారా వినే యోగం ఎవరికైనా పడుతుందా? ఆ మహానుభావుడికి పట్టింది అదొక లేదా. ఇందులో ప్రత్యేకించి సుందరకాండ ఎందుకు తీసుకున్నాం, రామాయణంలో 6+1=7 కాండలు ఉన్నాయి. 1 బాలకాండ, 2 అయోధ్యాకాండ, అరణ్యకాండ. మరింత మిక్కిలి సంతోషపెడుతుందట. ఇందులో సుందరే సుందర కపి, అందగాళ్ళల్లో కల్లా అందగాడు ఆంజనేయుడు. ఆంజనేయుడు కొన్ని అందం ఎవరికి లేదన్నారు. ఆయన చూడగానే ఆశ్చర్యపోయిన లంకలో ఉన్న స్త్రీలంతా, ఎంత అందంగా ఉన్నాడు వీడు, విరోధి కాకుండా ఉంటే వీడికి సత్కారం చేద్దాం అనుకున్నారట. దురదృష్టవశాత్తు రాక్షసులకి విరోధి అయిపోయాడు అదనమాట. ఇంకా సీతాదేవి కంటే సుందరి ఎవరు? సుందరీముడులలో సీత సుందరి, కథలలో సుందరకాండ సుందరమైన కథ. అలా అన్ని రకాలైన సౌందర్యములు ఇవిడ్చుకున్న నిజమైన కథ సుందరకాండ. ఇందులో కథలోకి వెళ్లే ముందు చాలా గొప్ప విశేషాలున్నాయి. సుందరకాండలో కనపడకుండా, అస్సలు ఎదురుగుండా కనపడ్డు చివరిదాకా రాముడు. కానీ రాముడు ఉంటాడు మనతో కూడా. కనపడేది ముందు హనుమంతుడు, తర్వాత సీత, తర్వాత రావణుడు. ప్రధాన పాత్రధారులు హనుమ, సీత. ఈ ఇద్దరికిద్దరే గొప్ప వ్యక్తులు. సీతాదేవి ఉన్నది, సీతాదేవే సుందరకాండకి అధిష్టాన దేవత. ఈ హనుమంతుడే సుందరకాండకి అధిష్టాన దేవత అయినటువంటి రాముణ్ణి సేవించే గురుడు ఆచార్యుడు అంటారాయన. అసలు పరబ్రహ్మ దేవత రాముడే దీనికి. ఈ విధంగా సీత రామ హనుమ స్వరూపమైనటువంటి కథ ఇది. సీత అనే శబ్దానికి ఒక గొప్ప అర్థం ఉన్నది. స్త్రీ అని అర్థం సీత అంటే. సీత అంటే నాగలి చాలు అని ఒక అర్థం. ఇవి లోకంలో ఉన్నది, ఇవి కాదు. అసలు ఏమని చెప్పారంటే ఏకాక్షర నిఘంటువులో సాచ లక్ష్మీ బుధైః ప్రోక్త కరుణాయాంతుతా స్త్రియాం. సా అనే ఏకాక్షరానికి లక్ష్మీ అని అర్థమట. సా అంటే లక్ష్మీ. ఆ సాయి గుణింతల్లో సీగా మార్చారు. తా అంటే ఏమిటి? కరుణాయాంతు తా స్త్రియాం. తా అంటే కరుణ. అంటే ఇప్పుడు వెరసి ఈ సా తా కలిసి సీతగా మరిస్తే ఏమైంది అంటే కరుణాస్వరూపిణి అయిన లక్ష్మీదేవి సీత రూపంలో వచ్చింది. కరుణ ఉన్న లక్ష్మి అన్నమాట. లక్ష్మీదేవి ఎంత గొప్పదైనా జాలి లేకపోతే ఉపయోగం ఏముంది? కరుణ ఉండాలి. లక్ష్మీదేవి ఇరపెట్టులో దాక్కుని మీ జేబుల్లోకి రాని మీ చేతుల్లోకి రానంటే మనందరం దిక్కుమాలి చదువుకోతాం. అంటే ఆవిడ వచ్చి చక్కగా ఒక్కొక్కడు జేబులో కూర్చొని, ఒక్కొక్కడు పర్సులో కూర్చొని, ఒక్కొక్కడు క్రెడిట్ కార్డు, ఒకడు డెబిట్ కార్డు, ఏదో ఒకటి మొత్తం మీద మనకు ఉపకారం చెయ్యాలి. అలా కరుణ కలిగిన లక్ష్మి అయితే ఆవిడ సీత. అంటే సీత కంటే గొప్ప కరుణాస్వరూపిణి లేదు. ఎలా చెప్పారంటే అంటే రామాయణంలోనే ఉంది. ఆఖరి యుద్ధం అయిపోయాక అమ్మా రాక్షసుని సంహరించాడు రాముడు, రావణాసురుడు తెచ్చాడు, నీకు ఇక విముక్తి. ఇదిగో ఈ పక్కన కూర్చున్నటువంటి రాక్షస స్త్రీలంతా సంవత్సరం పాటు నిన్ను నానా రకాలుగా హింసించారు, పీడించారు, వీళ్ళందరినీ డొక్కలో కిక్కిచ్చి నెత్తులు కక్కుకునేలా చేయాలి అన్నాక చంపేస్తాను అన్నాక. హనుమంతుడు తొక్కుకుంటే బాక్సింగ్ డిస్కొని డిస్కొని పొట్టలో రెండు బోట్లు కూడా చంపేస్తారు వీళ్ళందరినీ. ఆయనకి మొత్తం ఇంతమందిని నిమిషాల్లో తప్పడం కళ, క్రీడ. చంపేనా అంటే వెంటనే ఆవిడ ఏమందో తెలుసా, తప్పు తప్పునైనా నిజమే. వాళ్ళు సంవత్సరం పాటు తెగ ఏడిపించారు, సీతను పట్టుకుని ఎంత ఏడిపించారో ఇప్పుడు మనం వింటాం. అయినా సరే వద్దు, నకశ్చిన్న అపరాధ్యేతి, ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఉంటాడా అన్నదండి. ఈ లోకంలో తప్పు చేయనివాడు ఎవరుంటే వాడిని తప్పు కావాలంటే ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయనివాడు ఉన్నాడా? ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒకనాడు ఏదో ఒక అపరాధం చేశాడు. కీర్తిస్తాడు హనుమంతుడు ఉపాసన చేస్తే, హనుమంతుడి కథలు వింటే నిరంతరం మంచి కీర్తి వస్తుంది. చెడ్డ పేరు రాదు, మంచి పేరు వస్తుంది అనమాట. ఇంకా నాలుగవది ధైర్యం. కొంతమందికి ఎప్పుడు తిరిగితనమే, అమ్మో కాలువలో దిగితే కాలువలో పడిపోయి చచ్చిపోతానేమో, బస్సు ఎక్కితే బస్సు మీద కింద పడి చచ్చిపోతానేమో, రోడ్డు మీద పెడితే యాక్సిడెంట్ అయి చచ్చిపోతానేమో. ఇది కొంతమందికి భయం అండి బాబు. ఒక ఆయన ఉన్నాడు జీవితంలో సైకిల్ తప్పేది అక్కడ, ఎందుకంటే స్కూటర్ ఎక్కితే ప్రమాదమేమో, ఇంట్లోంచి పెట్టుకొస్తే ప్రమాదమేమో. అలా అనుకుంటే ఎలాగా? నిజంగా ప్రమాదం వచ్చే యోగం ఉండే, ఎప్పుడైనా ప్రమాదం వస్తుంది. నా అలాగే ఒక ఆయన ఉపన్యాసం చెబుతున్నట్ట, మిమ్మల్ని నేను కాపాడుతాను అయినా కాపాడతానంటుంటే పై నుంచి ఫ్యాన్ వచ్చి నెత్తి మీద పడి ఆయన చచ్చిపోయాడు. అంటే ఎవడిని ఎవడు కాపాడగలడు? యోగం వస్తే ఎక్కడున్నా తస్తాడు. ఆయువు మూడితే ఇంట్లో కూర్చున్నా వాడికి తప్పదు. అదే ఆయుర్దాయం ఉంటే ఎక్కడికి వెళ్ళినా హాయిగా నెక్కుకొస్తాడు. అంచేత భయం ఉండకూడదు, నిర్భయంగా వెళ్ళాలి ఏ పనిలోకైనా సరే. అంచేత ధైర్యం ఇస్తాడు ఆయన, నిర్భయత్వం ఇస్తాడు ఆయన. అరోగత రోగం లేకుండా చేస్తాడు. రోగంతో అస్తమాడు తగ్గుకుంటూ తుమ్ముకుంటూ బాబు ఏం చేయలేకపోతానండి బాబు అంటే వాడి జీవితం అంతా ధైర్యం అయిపోతుంది. హనుమంతుడు అనుగ్రహం ఉంటే ఆరోగ్యం వస్తుంది, రోగం తొలగుతుంది అన్నారు. ఉపాసన సరిగ్గా చేయాలి కాదు. అజాడ్యం, జాడ్యము అంటే మందకొడితనం. కొంతమంది పని చేస్తారు, ఎనిమిదింటికి పని చెబితే 11 అవుతుంది స్నానం చేయడానికి. జనరల్ రాదల్లా కాస్త కాఫీ పట్రా అన్నాను వెనకటి ఒకప్పుడు ఒకసారి. ఇలాగే ఉపన్యాసంలో నా కోసం ఒక మంచి గెస్ట్ పెట్టారు. నేను గెస్ట్ కాదు, నేనే ఆవిడకి గెస్ట్ అయ్యాను. ఆవిడ నాకు గెస్ట్ అయ్యి 7 కాఫీ పట్టడం అంటే ఇప్పుడే పట్టుకొస్తానని అప్పుడు పాలు తిరిగి ఆవిడ స్టవ్ అంటించి ఇవన్నీ వెతికించి పట్టుకొచ్చేసరికి 8 ఈలోపు అయిపోయాడు. అంచేత ఎంత మందకూడితనంగా ఉండదట హనుమంతుడి యొక్క అనుగ్రహం అంటే కాఫీ అంటూ వచ్చేస్తున్న విషయంలో అంత తొందర